गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। మదిలో నిదగు మూర్తి నిల్పుకొని సంభావింతు మే కాని నిన్నిదమిత్తమని నిర్ణయింపవశమా ఎవ్వారికిన్ నమ్మి నీ పద రాజీవములాశ్రయించితిమి లోపంబేమి నీ వారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాళీ ప్రసాద ప్రభు నగురోరధికం 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 శివశాసనతః 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 నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। ఇప్పటిదాకా మాట్లాడినటువంటి చాలామంది తెలుసు, కాళీప్రసాద్ వారణాసి, కాళీప్రసాదులు చాలామంది ఉన్నారు, అందుకని అందరూ కాళీప్రసాద్ అని వారణాసి, కాళీప్రసాద్ దానికెళ్ళ, కాళీప్రసాద్ దుబాయ్, మావులేటి, అలాగే న్యూజెర్సీలో ఉంటాడండి. ఉంటూ చాలా మన యూట్యూబ్లో చాలా పెడుతున్నారు, మీరు చూసే ఉంటారేమో, చూడండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొని భగవద్గీతలో భాగాలు, అందుకని పిల్లలిద్దరూ వాళ్ళ పిల్లలే, పెద్దవాడితో కూర్చుని మా మీరు నేను కూర్చోను గణపతి సచ్చిదానంద గారితో తీసుకోలే, వాళ్ళతో వాడిని లేవనేవాడు, ముందు ఇద్దరికీ ఇంట్లోనే ఉంది పోటీ. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు అక్కడ అన్ని వైపుల నుంచి ఉత్తీర్ణత చెంది స్వామీజీ వారి చేత గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. మామూలుగా సహజంగా అందరూ మర్చిపోతారు, అయిపోయిన తర్వాత పోటీ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందా 3 సంవత్సరాలు అయిందా 3 సంవత్సరాలు అయిందా 4 సంవత్సరాలు ఆల్మోస్ట్ అది తీసుకుని ఇప్పటికీ ఇంకా గుర్తులో పెట్టుకున్నాడు. అది ఏమడిగినా చెప్పడానికి అది గురుదేవుల అనుగ్రహం, పక్కన తల్లిదండ్రుల యొక్క కృషి అది. పాపం ఎందుకంటే భార్య అని చెప్పడానికి బయటికి రాదు, కానీ వెనక నుండి సేంపచ్చనిపోయాయి, అది చాలు, వాళ్ళ ఆయనకు కూడా అది చాలు వెనకాల. అలాగా ఎన్నెన్నో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కదా, షార్ట్గా భగవద్గీత గురించి యూట్యూబ్ షార్ట్స్ చాలా చాలా మరి పెడుతున్నాడు యూట్యూబ్లో. మరి మన పిల్లలు ఎవరు పెడుతున్నా ఒక భగవద్ విషయాన్ని గురించి మనకు సంతోషమే కదా, సొంత నాలెడ్జ్తో. తత్వం వాళ్ళు పెడుతున్నారు, మీరు చాలామంది చూస్తున్నారు యూట్యూబ్లో, మేము మాట్లాడుతుంటే అది కాపీ కొట్టేసి పెట్టేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం ఏం లేదు అక్కడ. అక్కడ అదేదో పెడతారు, దాంట్లోకి ఇది వెళ్తుంది, దాన్ని ఏదో చేస్తారనుకుంటా. అది అంతే తప్ప అలా కృషి చేసిన వాళ్ళల్లో మనకి, ఎందుకంటే వాడు కూడా ఆయన కూడా ఒకడు అలా చేస్తూ. అందుకని ఎక్కువగా మాట్లాడడానికి చెప్పుకోవడానికి మంచి భగవద్ విషయం ఉంది, ఒక సత్సంగం జరుగుతోంది కాబట్టి కాస్త మాట్లాడడానికి అప్పుడప్పుడు వీలవుతూ ఉంటుంది చూడగానే. అలాగే ఈ పిల్లవాడు అట్లా అన్నిట్లో కూర్చోపెట్టి వీడు అడుగుతూ ఉంటాడు. ఇంగ్లీష్లో కూడా చాలామందికి తెలుగు కాకుండా, తెలుగే కాకుండా ఇంగ్లీష్లో వీడు అడుగుతూ వాళ్ళ నాన్నగారు చెప్పడం, ఇవి కూడా అందులో షార్ట్స్ వస్తున్నాయి అందులో. కూర్చోలే ఇంకేం. కానీ వీడు కూడా ప్రయత్నం చేస్తున్నాడండి పాపం బుడ్డోడు, వాడికన్నా వీడు బాగా ముందుకు రావాలని. పాపం మీరు చూస్తున్నారో లేదో, వచ్చిన అష్టోత్తరం కూడా పోయింది ఇవాళ. అది గొప్పది ఏంటంటే నిన్న మొన్న బాగానే చదివాడు, ఇన్నాళ్ళ నుంచి ట్రిప్ వస్తున్నాడు. ట్రిప్లో ఎక్కడ పూజ జరిగినా డామని వాడే చెప్పాలి. సరే ఒక అవకాశం ఇద్దాం, బాబు భక్త సమాజ్ ఇక్కడ వాళ్ళకి ఈడే కదా అప్పుడు పెద్ద హీరో. అందుకని ఇస్తూ ఉంటే అంత చదవగా చదవగా కీకరకాయ అంటాడు చూడండి. అలాగే ఇవాళ అష్టోత్తరంలోనే తప్పులు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకోసారి తప్పులు చెప్పావనుకో ఇంకెంతవరకు ఛాన్స్ లేదనుకుంటా మీతో. నేను మోకాలు గుంజీలు తీస్తా, తెలుసో తెలీదో. వాడు కూడా చేస్తున్నాడు, అంత పెద్ద తాతగారు కూడా, ఎవరు రాజా తాత కూడా ఏం చేశాడు, మోకాలు గుంజీలు తప్పు చెప్తే అర్థమైంది. అప్పుడు తెలుగు సరిగ్గా రాదు అదే తెలియదు, పాయసం అనుకుంటున్నాడు ఒకవేళ. మోకాలు గుంజీలు అంటే పాయసం పెడతారు అనుకుంటున్నాడు. ఆ పాయసం ఏం తెలియదు కానీ ఈ పాయసం మాత్రం పెడతా, దీన్ని కూడా పాయసమే అంటారు. నేర్చుకోవాలి మరి అంతా, మనకే శ్రద్ధ ఉండాలి. నేర్పే వాళ్ళకి కాదు, నేర్చుకునే వాళ్ళకి శ్రద్ధ ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే మనం నేర్చుకుంటే మన గురుదేవులు మెచ్చుతారు. అన్నీ వచ్చి ఉండాలి అనేవారు గురుదేవుల మాట ఏంటంటే, అన్నీ వచ్చి ఉండాలి మా గురుదేవులు. కూర్చోలే పాపం, కాళ్ళు సాగుతాయి అనుకుని కూర్చున్నాడు. మా గురుదేవుల మాట ఏంటంటే అన్నీ వచ్చి ఉండాలి, రాదు అన్నమాట అనకూడదు. అది అది అంటే ఎంత పరమ కారుణ్యమూర్తి అంటే, అడిగేసరికి చెప్పాలి. అక్కడ అడిగేసరికి వారు క్వశ్చన్ వేసేసరికి అక్కడ చెప్పాలి, అందివ్వాలి. అలా మీరు చాలా చూసుంటారు మనకి టీవీల్లో, స్వామివారి వీడియోల్లో ఉన్నాయి ఉపన్యాసాల్లో. అక్కడ అడుగుతుంటే చెప్తుంటే సరైన సమాధానం చెప్పితే అక్కడ ప్రొఫెసర్లు కూడా, అక్కడ పాప మా ఈ అమెరికా వచ్చేసాడు కాబట్టి దొరకలేదు కానీ సుబ్బారావు గారు మా సుబ్బయ్య, లేకపోతే అక్కడ ఉంటే ఎన్నిసార్లు నిలబెట్టేవారు బాబుజీ. ఎందుకంటే తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు వాళ్ళకి దక్కింది బాగా అది. మరి వెంకట మా విజయేశ్వరానంద వారు వీరందరూ నిలబడి నిలబట్టి ఏంటంటే ఒక ఎస్ఎస్ఏ సమారంభ గురించి అసలు ఎంత కొన్ని గంటలు జరిగింది దాని గురించి చెప్పమంటే, అర్థం చెప్పమంటే వారు ఇంకోటేదో ఇంకోటే చెబుతుంది. నేను అది కాదు అడిగింది ఇది అని. ఎందుకంటే మనకి సమయం ఎంత పరుగు పెట్టేస్తుందంటే ఇవాళ మరీ ఘోరంగా ఉందండి. అప్పుడే 12 దాటిపోయింది, 1 గంట అయిపోతుంది. అసలు ఎందుకు ఇలా పరిగెత్తుకెళ్ళిపోతుందో తెలియట్లా. మన మీద ఏమన్నా దానికి కూడా కాలస్వరూపంలో ఉన్న భగవంతుడు మనని పరీక్షిస్తున్నాడు అనిపిస్తుంది. అందుకని ప్రతిదీ మనం తెలుసుకోవాలి, చెడును గురించి కాదండోయ్. ఇప్పుడు ఏఐల గురించి బాగా చదువు బాగా తెలుసుకుంటున్నారు. ఒక ఐఫోన్ వస్తే చాలు, దాని బ్రతికేంటో అది తెలుస్తుందా, లేకపోతే విప్పి పెట్టదామా మొన్నంత ఇది కొత్త కొత్తగా వస్తుంటే ఆఖరి కొన్నాళ్ళకి తెలియకపోతే దాన్ని బదలు కొట్టు కూడా ముక్కలు చేసి పెడ చూస్తాడేమో లోపలే ఉందో అనిపిస్తుంది అంత శ్రద్ధ. కానీ వాటి గురించి కాదు మనం గుర్తించేది, మన బ్రతుకేంటో, మన జీవితం ఏంటో, అసలు మనం ఎందుకు ఈ జీవితం ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చిందో. మానవేతరమైనటువంటి జన్మలన్నిటికీ ఇంత స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్ అన్నిట్లోనూ ఉంది కానీ తెలుసుకునేటువంటి గుర్తింపుకు మాత్రము తత్వ మానవేతరమైనటువంటి జీవుల్లో లేదు. చూడండి, భగవంతుడు ఎత్తాడు, ఏది మత్స్యావతారం ఎత్తాడు, కురమావతారం ఎత్తాడు, అన్ని అవతారాల్లో చాలా ఉన్నాడు. కానీ సర్వవ్యాపకం అన్నప్పుడు అణు అణువులోనూ పరమాణువులో కూడా ఉన్నది పరమాత్మే. కానీ దానిని తెలుసుకునేటువంటి తెలివి దేనికన్నా ఇచ్చాడా? మానవుడికి ఇచ్చాడా? ఆలోచించండి, మానవుడికే ఇచ్చాడు. మనం ఒక్కసారి భాగవతంలోకి వెళితే దేవతలందరూ పైనుంచి కృష్ణుడు లీలలు చేస్తుంటే, పుట్టినప్పటి నుంచి లీలలు చేస్తూ ఉంటే, పైనుంచి దేవతలు ప్రతి చర్యకి ఒక్కొక్క రాక్షసుడు సంహరింపబడుతుంటే రెడీగా పూలు పట్టుకుని పైనుంచి వేస్తుంటారు. అది కూడా ఉంటుంది భాగవతం. మనకి తెలియటం కోసం మనం చప్పగా నిద్రపోతూ ఉండమని చెప్పలా. ఆ లీల కనిపించేసరికి దేవతలంతటి వాళ్ళే పువ్వులు అన్నీ పూజ చేస్తూ ఉంటే మనం ఎంత సంతోషంగా ఉండాలి. మనలో ఉన్న అసురత్వాన్ని కూడా భగవంతుడు దునిమాడగలడు. భగవంతుడు ఒక్కడే చేయగలడు అది, మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని. అందుకని వాళ్ళు చూస్తూ పూలు వేస్తూ వాళ్ళందరూ ఏమనుకున్నారు? అయ్యో, మనం ఆ గోపాలకులు గోపికల్లాగా అయినా మనం జన్మించలేకపోయామే, మనం అట్లాగా మానవ జన్మ ఎందుకు ఇంత దేవతా జన్మ ఎత్తి ఏం లాభం? ఇంత దేవతా జన్మ ఎత్తి అంత ఆనందాన్ని మనం పొందగలుగుతున్నామా? ఆ నల్లన్నయ్య కృష్ణుడు ఉంటాడే, ఆ కృష్ణుడితో వాళ్ళు ఆడుకునే ఆటలు కానీ, వాళ్ళు పాడుకునేటువంటి పాటలు కానీ, అసలు కృష్ణుడు చుట్టూ చేరితే కృష్ణుడు కూడా ఎలా కనిపించాడు అక్కడ? కృష్ణబావా, కిట్నబావా, కిట్నబావా, నాకు ఎప్పుడు పెడతావు? నాకు వెన్నంటే ఇష్టం, నాకు పాలంటే ఇష్టం, నాకు మేడంటే ఇష్టం, నాకు పెరుగంటే ఇష్టం. చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ కోరే కోరికలు ఏమిటి? ఇలాంటివే. కానీ వాళ్ళు అవి లభించి వాటిలో వల్లాడేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి పాపం అయితే సామాన్యులు చుట్టూ వాళ్ళందరూ. ఒకవేళ ఏదైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా కాస్త కొంచెం పాడి గట్రా ఉన్నా కూడా వాళ్ళ జీవితం దాని మీద వెళ్ళాలి. అందుకని వాళ్ళకి అమ్ముకునే దాని మీద వచ్చినటువంటి ఆదాయం చేతనే వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్ళాయి. అందుకని వాళ్ళు వచ్చి ఎవరితో మొరబెట్టుకున్నారు? అమ్మా నాన్నతో కూడా మొరబెట్టుకున్నా అక్కడ దొరకల యథాతి. మన దృష్టిలో చాలా సామాన్యమైనవి అనుకుంటాం, కానీ అక్కడ మనం అసలు సమయంగాని సమయంలో ఏది హిమాలయాలకు వెళ్ళి నాకు మంచి పెరుగు దొరికితే బాగుంటుందంటే ఏం దొరుకుతుంది అక్కడ? దొరకదు. అక్కడ ఏముంటే వాటితో మనం గడుపుకోవాలి. కానీ మరి ఇక్కడ అలాగే మన జీవితాల్లో, మన పూర్వ జీవితాలకు వెళితే ఇప్పుడైనా సరే, ఇప్పుడు అర్జెంటుగా వెంటనే కావాలంటే మనకు వస్తుందా? ఏవో కార్లు ఉన్నాయి, వేసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, పెడుతున్నారు. అది కూడా నాకు తోడుపెట్టిన పెరిగే కావాలన్నాను అనుకోండి, దొరుకుతుందా? దొరకదు. చాలా చాలా కొద్ది మందే అలా తోడుపెట్టుకుని వేసుకుని, అదిగో ఇంతమందిని తీసుకెళ్ళి నాకు నా పిల్లలకి అందరికీ తోడుపెట్టిన పెరిగే పెయ్య ఏమన్నా అనుకోండి, ఎక్కడి నుంచి దొరుకుతుంది? దొరకదు అది. కానీ అది కృష్ణదేవుడి దగ్గర చాలా సామాన్యంగా ఉండేది అది. ఎందుకంటే అది ఇక్కడ ఇది దొరుకుతుంది, అది దొరకదని కాదు. అన్నీ ఆయన లక్ష్మీనారాయణుడు కదా, అన్నీ వారి దగ్గర ఎలా కావాలన్నా కోరడం ఆలస్యము ఇచ్చేటువంటి ఏది ఇచ్చేటువంటి అంత ఉన్నతమైనటువంటి స్థానం ఆ దేవుడికే ఉన్నది, కానీ తత్మ వాళ్ళకి లేదు. అందుకని వెంటనే వాళ్ళందరూ చిన్న చిన్న ఇవే అడిగింది, చుట్టూ కూర్చోబెట్టుకుని అడిగితే కృష్ణుడు ఏం చేశాడు? వెంటనే ఎక్కడికి వెళ్ళా, మీరందరూ కూర్చోండి, వచ్చేస్తాయి అన్నాడు. ఎలా వచ్చాయి అవన్నీ? వాటంతా అవే వచ్చాయి. ఒక వేణుగానం చేసేసరికి కృష్ణుడు, నమ్ముతున్నారా? ఇది నమ్మటం లేదా? నమ్ముతున్నారా? ఏమంటే కృష్ణలీలు నమ్ముతారా అందరూ? నమ్మాలి కదా. నమ్మకపోతే లేదు, నమ్మకపోతే అసలు ఆనందం మన దాకా రాదు కదా. కానీ మనం నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదే. మహాత్ములు తలుచుకుంటే ఇప్పటికి కూడా జరిగేది అదే. అందుకని అక్కడ మిరలే కూర్చోండి అని చెప్పి వారు ఒక్క వేణుగానం చేసేసరికి కృష్ణయ్య బుడ్డోడు కృష్ణయ్య చేసేసరికి మొత్తము వెన్నకుండలు, పాలకుండలు, పెరుగుకుండలు అవన్నీ కూడా వాటంతరవే, అంటే జడాన్ని కూడా చైతన్యాన్ని నింపి అక్కడికి తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం అందరికీ వాళ్ళు చేతుల్లోనే అడిగారు. కానీ ఇక్కడ కొండలు వచ్చేసాయి. ఇక్కడికి ఉన్న ఇక్కడ అడవిలో ఉన్నారు వాళ్ళు. ఇది పశువుల్ని మేపుకోవడానికి వెళ్ళారు, ఇక్కడ ఆవులు మేపుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ కూర్చుని ఇటువంటిదంతా చక్కగా లీల నడుపుతుండేవాడు కృష్ణయ్య. నడుపుతూ ఉంటే వాళ్ళందరూ హాయిగా తీసుకుంటూ ఉంటే ఈ లోపల యశోదమ్మ కృష్ణయ్యకు ఒక చిక్కం కట్టించేది. చాలామంది ఏంటంటే కృష్ణుడు వెళ్తున్నాడని బద్దకించకుండా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఇది ఈ ఆవుల్ని మేపడానికి వెళ్ళడానికి అందరికీ ఇష్టమే కాదు, తెల్లారుజామున ఎవరికి లేవాలంటుంది చెప్పండి. అమ్మగారు వచ్చేసి ఇలా సత్సంగాలు పెట్టేసి తెల్లారుజామున మీరు 4 ఇంటికల్లా ఇక్కడ ఉన్నామంటే బిడ్డలందరూ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, భయం వస్తున్నారా? నేను ఎవరిని తిట్టట్లేదే, కోపట్లేదే, శాపం అంతకన్నా ఇవ్వను. ఎందుకంటే ఇది మన ఇల్లు మనం చక్క పెట్టుకోవాలి. నీకు ఆకలేస్తే నువ్వే తింటున్నావు కానీ నీకు పక్కవాడికి నీకు ఆకలేస్తుంటే పక్కవాడికి కూడా ఆకలంటే ఈ పూటకు నువ్వు తినలే నేను సరిపెట్టుకుంటానంటే ఎవరైనా మనం సరిపెట్టుకోగలమా? నాకు కూడా ఆకలిస్తుంది కానీ అందరు ఆకలి తీర్చి నేను తినకపోతే నా ఆకలి తీరుతుందా తీరదు? కృష్ణుడికి అలా తెలియదు, మహాత్ములకి అలా తీరుతుంది, ఆకలి తీరుతుంది అక్కడ. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండటమే తమ సంతోషం. లోక కళ్యాణ హేతువులు ఎవరంటే భగవంతుడు మహాత్ములే తప్ప యుద్ధం వలనో లేకపోతే అస్త్రాల వలనో శస్త్రాల వలనో గొప్ప గొప్ప సైన్స్ పెరిగిపోతేనో అది కడుపు నింపుతుందా కాలు నింపుతుందా చెప్పండి? మన మరణాన్ని ఏదైనా ఆపగలదా? ఇంత పెరుగుతుంది కదా సైన్సు, మన మరణాన్ని ఆపగలదా? వచ్చేటువంటి మొన్న వచ్చినటువంటి కరోనాని ఏదైనా ఆపగలిగిందా? ఆ సమయంలో అనుభవించాల్సిందంతా అనుభవించేసి జరిగిందంతా జరిగిపోయి ఇంకా మిగిలిందే మనం ఉన్నాం. ఇంకా అక్కడే భగవంతుడు కరుణ కాబట్టి అందుకని భగవంతుడు తలుచుకోవాలి. తలుచుకునేసరికి వాడందరూ అవి వచ్చేసరికి ఈయన కూడా అందరికీ పెడుతూ పెడుతూ ఆయన కూడా చిక్కం విప్పాడట. ఎందుకంటే యశోదమ్మ ముందర కాస్త మహారాజులు కదా వాళ్ళు, నందమహారాజు బిడ్డ కృష్ణుడు అంటే. అందుకని ఆయమ్మ ముందరే చిక్కం కట్టి మూట కట్టి పంపించేది. పంపిస్తే అందరికీ కూడా తీసుకొచ్చి అప్పుడే చిక్కం విప్పి ఏది ఏళ్ల మధ్యలో ఆవకాయ బద్ద పెట్టుకునేవాడట. ఆవకాయ బద్ద ఏళ్ల మధ్యలో పెట్టుకొని ఏమంటే అందరూ అడిగినవన్నీ తీసుకొచ్చాడు కదా, వాళ్ళని తినమనొచ్చు కదా, ఈయనదేదో ఈయన తినొచ్చా? ఈ కృష్ణయ్య కూడా ఏం చేశాడట, అందరికీ పెరుగుపాలు వాళ్ళు అవే కోరారు, ఆవకాయ కూరల ఆవకాయ బద్ద కూరల. వాళ్ళకి వాళ్ళు తింటున్న సమయంలో ఈయన ఏళ్లలో పెట్టుకుని ఇదిగో చూసావా ఎంత బాగుందో, ఇదిగో ఒరే వెంకన్న చూసావా ఎంత బాగుందో, ఒరే ఒరే సురన్న చూడరా ఎంత బాగుందో అంటున్నట్ట. ఆయన రొట్టెలేసుకుంటూ ఏది దాన్ని నాకుదు బాగుంది చూసావా అంటుంటే వాళ్ళకి ఆవకాయ బద్ద అంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడైతే బాగుంది అని కృష్ణుడు అన్నాడో ఒక్కొక్కళ్ళు ఆ కొండ దగ్గర నుంచి పాకి వచ్చి వెంటనే నోటితో అది పట్టుకుని తీసుకువెళ్ళిపోయారటండి. మహారాజు బిడ్డను ఎవరన్నా అలా చేయగలరా? దేవుడు కాబట్టి ఆయన దగ్గర ఎంగిలి లేదు అక్కడ. ఇదే పెద్ద మహా ఆరాధన అంటే. అక్కడ జీవుడికి పరమాత్మకి ఎక్కడ భిన్న దృష్టి లేదు అక్కడ. అవన్నీ కూడా ఆయన తీసుకుంటుంటే ఈయన పగపగపగపగ నవ్వుతూ ఓ ఆనందపడిపోతున్నాడు, అదే కడుపు నిండిపోతుంది దీనికి. అప్పుడు చూశారు దేవతలు, ఇప్పుడు ఏం పూలు పోస్తారు చెప్పండి, ఇక్కడ రాక్షసుడు లేడు. ఏది రాక్షసుడు వలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రాక్షసుడు సంహరించినప్పుడల్లా రెడీగా పూలు వేశారు. ఇప్పుడేం వేస్తారు? వేయడానికి అక్కడ ఏం లేదు. చూసి ఆ నీళ్ళన్నీ చూసి మనం ఎందుకు ఈ అమృతాన్ని తాగాము? అనవసరంగా మనం వెళ్ళి ఆ యుద్ధం చేసి ఆ ఉన్నటువంటి అమృతాన్ని తాగి మనకి మళ్ళా జన్మ లేకుండా చేసుకున్నామే. మనం కనుక అది తాగకుండా ఉంటే వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఆనందిస్తున్నారో మనకి కూడా అటువంటి ఆనందం కలిగేది కదా అయ్యో అని ఏడ్చారటండి. వాళ్ళంతా బాధపడ్డారట, ఎందుకు వచ్చిన దేవతా జన్మ? ఆ మానవ జన్మకి లేనటువంటిది అంటే మన జన్మలు ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప. మానవ జన్మ అంటే సామాన్యం కాదు అది. ఎందుకంటే ఆ కాలంలో ద్వాపరయుగంలో కృష్ణుడిలాగా వచ్చి అలా అలరించాడు, కానీ రాముడుగా వచ్చి త్రేతాయుగంలో ఒక పురుషోత్తముడుగా పాలించాడు. ఏది ఒక మానవుడు ఎట్లా చేయాలో అలా పాపం తాను ఆచరించి ధర్మాన్ని అందరూ ఆచరించండి అని చూపించాడు. అక్కడ దేవుడే ఇక్కడ దేవుడే. కలికాలం వచ్చేసరికి మనకేమన్నారు, ఎక్కడికక్కడ చక్కగా భగవన్నామాన్ని ఆశ్రయిస్తే చాలు మీరు తరించి తీరతారు. భగవన్నామం అనుకోవడం ఎంత తేలిక మనకి, రామారామ అనుకోలేమా? అనుకోవాలి. కానీ మనసుగాడు ఏం చేస్తాడంటే రామ అనేది ఒక టైంలో పెట్టి, రామ అనేటువంటి దానికి ఒక టైం ఉంది, టైంలో దేవుణ్ణి పెడుతున్నాము, మనం మాత్రం విచ్చలవిడిగా తత్తిమా వాటికి సమయాన్ని ఇచ్చేస్తున్నాం. ఏది ఆ ప్రొద్దుట కాస్త స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్తే రామ గుర్తుకొస్తాడు. ఏదైనా ఒకటి చేసుకుంటే రామ గుర్తుకొస్తాడు. కూర్చుని రామనామం అనే జపాన్ని ఎప్పుడు చేస్తున్నాం మనం? ఏదో కాస్త సమయంలో ఊడిపెట్టి తత్మ అంతా ఏది విరామం లేకుండా ఈ ప్రపంచ వాతావరణంలో గడిపేస్తుంటే ఇది అశాంతి జనితం. ఈ ప్రపంచంలో ఉన్న వాతావరణం అంతా అశాంతి జనితం. కానీ భగవంతుడి యొక్క నామాన్ని తలుచుకుంటే అది శాంతికి నిలయం. కాబట్టి ఈ శాంతికి నిలయమైనటువంటి పరమాత్మని మనం గుర్తించాలి అంటే చూడండి, దేవతలకు కూడా అలభ్యమైనటువంటి దాన్ని ఏది మహాత్ములు మనకి ప్రసాదించారు, తేలికగా ప్రసాదించారు. కలికాలంలో ఏది నువ్వు ఉన్న చోట ఉండి నీ మనసులో నువ్వు చేయగలిగినంత భగవన్నామం చేసుకుంటూ పక్క వాళ్ళ మీద పథ్యం ఏంటంటే ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండడమే. పక్క వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండడమే. అహంకారం అమకారాలు అనేటువంటివి బాగా ఇది పెంచేసుకొని మన ఇతరుల మీద ద్వేషభావన ఇవన్నీ పూనుకుంటే భగవంతుడు మెచ్చడు. పూజలు చేసి ఎంతసేపు నిందారోపణ చేస్తుంటే పక్కవింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో లేకపోతే ఎవరు పడరో వాళ్ళనో గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుడన్నా మర్చిపోతారు, కానీ వాళ్ళని మర్చిపోరు. దాని దుంపదేగా ఆ గుణం యొక్క స్వభావం. దేవుడన్నా మరపుకు వస్తాడు, కానీ అమ్మో ఎంత కష్టం వచ్చేసింది నాకని. ఏమొచ్చింది కష్టం? మనం దాన్ని యాక్సెప్ట్ చేశామేమో, దాన్ని నాదిగా తీసుకుంటే అది నువ్వు ఏడవాల్సి వస్తుంది. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు ఎవరో ఏదో అని. అందుకని నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు? నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు? నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు? నిన్ను నీవే గడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక. నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు? నిన్ను నీవే నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం. కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన ఎక్కడికో వెళ్ళాలంటూ ఏమేమో చేయాలంటూ, ఎక్కడికో వెళ్ళాలంటూ ఏమేమో చేయాలంటూ, ఎక్కడికో వెళ్ళాలంటూ ఏమేమో చేయాలంటూ, ఎక్కడికో ఆరాట పడతా వేళ, ఆరాట పడతా వేళ, ఆరాట పడతా వేళ, ఆరాట పడతా, ఆరాట పడతా వేళ, ఆరాట పడతా వేళ, ఆరాట పడతా వేళ, ఆ కాలమే ఎదురైతే చతికిల పడి వగచే 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 వేళ. నిలకడేలేని మనసాయందాక నీ పయనం, నిలకడేలేని మనసాయందాక. దేవుడి గురించి పాట కాదు ఇది, మన గురించే. మనం కూర్చున్నామండి దేవుడి దగ్గర, వెళ్ళి వెళ్ళి కూర్చున్నాం దేవుడి దగ్గర, కళ్ళు మూసుకు. దేంట్లో అయినా ధ్యానం ఉంటుంది చూడండి. ధ్యానానికి కూర్చుంటే పూజ అంతా ఉండదు, అది మన మన తృప్తి చెందడం కోసం పూజ చేసుకుంటున్నాం. ధ్యానానికి జపానికి ఏముంటుందంటే పూజ మనకి తృప్తి చేసుకోవడం కోసం ఆ అట్మాస్ఫియర్ మార్చుకుంటున్నాం మనం. అదే పూజ కూర్చున్నామనుకోండి, పెద్ద పెద్ద పూజలే, వ్రతాలు చేయండి, పూజలు చేయండి, యాగాలు చేయండి, ప్రతిదానికి ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యానం అన్న చోట తప్పకుండా మనం అక్కడ సత్యాన్ని గుర్తిస్తే నిన్ను నువ్వు మర్చిపోవాలి ధ్యానం చేసేటువంటి అప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభువుని గురించి నువ్వు పాడు కీర్తించుకుంటున్నావు. అమ్మవారిని గురించి మనం ఇందాక ధ్యానం చేసుకున్నాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం, అవన్నీ అమ్మ యొక్క రూపం. ఆయన అమ్మకి అరుణం అంటే ఎరుపు అంటే ఇష్టం. ఆ ఎరుపులో కరుణ అనేటువంటి ఆయన దృష్టి, కరుణాయతాక్షిం కదా. అందుకనే అమ్మని వర్ణించుకుంటున్నాం. అమ్మని వర్ణించుకున్నప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలి? అమ్మ ఎందే నిలబడాలి కదా. ఆలోచించండి, మనకు వచ్చేసింది నోటికి. ప్రార్థన కూడా అంతే మా వాళ్ళకి, చాలామందికి నోటుకు వచ్చేసి ఏమవుతుంది, మనసు కొన్ని పనులు చేసి వస్తూ ఉంటుంది. ఇదేమో అలవాటు ప్రకారం పాడేస్తూ ఉంటాం. కొంతవరకు వెళ్ళిన తర్వాత మనకి తెలియకుండానే ఎంత జారిపోతున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే నీ మనసుకు ఉన్న స్థితిలో నువ్వు అలాగే డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ డ్రైవింగ్ కూడా అలవాటు అయిపోయిందండి. మాట్లాడుతూ వెళ్తుంటారు కదా, మాట్లాడుతూ వెళ్తుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, అలవాటు అయిపోతే. అదే ప్రప్రథమంలో మనం దేనికి వెళ్తున్నాము, లైసెన్స్ కోసం వెళ్తాం, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం, ఎంత ఎంత అటెండెన్స్ అంటే ఒక అటెంటివ్. అమ్మో అక్కడ మళ్ళీ కొంచెం కూడా, ఎందుకంటే ఇట్లా ఇలా ఇలా వెళ్ళాలి కదా కారు, వెళ్ళాలా? అవునా? లేదా అక్కడ టెస్ట్కి వెళ్ళినప్పుడు కారు ఇలా ఇలా వెళ్ళాలి, రాళ్ళు పెడతారు ఇండియాలో అయితే. మీకు ఎలా పెడతారో నాకు తెలియదు, మీకు అంతేనా? మీకు కోన్స్ పెడతారు, అదేలే దాన్ని కొట్టకుండా ఉండాలి కదా. అదే కోన్స్ అంటే రోడ్డు మీద పెడతారు, ఆ కోన్లు అయి ఉంటాయి నీకు, అంతేనా? అది తగిలింది అంటే మన మార్కులు పోయినట్టే, తగలకుండా మనం వెళ్ళాలి. రకరకాలు పెడుతుంటారు, మరి దానికే ఏకాగ్రత చేస్తున్నాం కదా, ఇక్కడ ఎందుకు మనం చేయలేకపోతున్నాము? అందుకని నిన్ను నీవే నమ్మవు. ఇక్కడ వచ్చిన పెద్ద తంట ఎక్కడ వచ్చిందంటే, మనమంటే మనం నమ్మకం ఉంటే మనకు చాలా స్ట్రాంగ్ అయిపోతాం, చాలా స్టేబుల్గా ఉంటాం మనం. కానీ ఎవరి మాటలో వింటాం, ఏదేదో ఊహిస్తాం, ఊహించి లేనిపోనివన్నీ తలుచుకొని మనం ఏం చేస్తున్నాము, మనల్ని మనం మోసగించుకుంటున్నాం. కాలమని మార్గాన కోరికలనే గుర్రాలు ఎక్కున్నాం మనం. కోరికలు ఏదన్నా కానీ ఎంత తేలిగ్గా వెళ్ళి పరిగెత్తుకుని తెచ్చేస్తూ ఉంటామో, చేసేస్తూ ఉంటామో. అలాగే కూర్చునేటువంటి పని చెప్పి నువ్వు లేవకుండా కూర్చుని ఏం అక్కల కళ్ళు మూసుకుని దేవుని తలుచుకో అంటే అక్కడేమవుతుంది, మనసు నిలబడడం కష్టం. కోరికలే గుర్రాలెక్కి ఎక్కడికో వెళ్ళాలి, ఏదేదో చేయాలంటూ ఆరాట పడుతున్నాం. ఎంత ఆరాట పడిపోతున్నామంటే ఆరాటంలో మనకి ఇండియాలో పశువుల్ని కడతారండి రాటలు అని, ఆ రాట పడుతున్నాం మనం. అంటే మనల్ని మనమే బంధించుకుంటున్నాం అక్కడ. ఆరాటాలన్నీ వచ్చి ఇందాక వెళుతుంది, ఆ రాటంతో ఆరాట పడిపోతున్నాం. ఆ కాలమే ఎదురైతే మనకి ఇంకా, ఎందుకంటే తలుచుకోగా మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అవే కనిపిస్తూ ఉంటాయి. దేవుణ్ణి తలుచుకుంటే అవి దూరం అవుతాయి, కానీ కష్టాలు, కష్టంలోనే ఉండి కష్టాన్నే నిరంతరం స్మరించుకుంటూ ఉంటే తదాస్తు దేవతలు ఉంటారు, అవే ఇక నువ్వు ఎంత లైఫ్ అయినా ఇంకా నువ్వు సుఖపడలేవు. మనం తెచ్చుకుందే ఈ తంట అంతా. కానీ ఆ రాట పడతావేలా, ఆ రాట పడతావేలా. ఆ కాలమే ఎదురైతే ఇంకా హీనం కదా, చతికిల పడి వగిచేవల ఏడుస్తున్నాను. నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం ఎంతవరకు? మనం ఇక్కడే కూర్చున్నాం, మన మనసు ఎన్ని చోట్లకో చక్కగా వెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. నేను అనుకుంటా మా గురుదేవులు ఫస్ట్ టైము అమెరికా వచ్చినప్పుడు నేను అమెరికాను సృష్టించుకున్నాను ఇండియాలోనే ఉండి. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ప్రయాణం అంటే ఇదే కోసం. పోన్లే మహాత్ముల గురించి ఆలోచించుకుంటున్నాను కాబట్టి అది సద్వినియోగమే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం స్వర్గం గురించి ఆలోచించవచ్చు. ఎందుకు మనకి స్వర్గంతో పనే ఉంది? కావాలంటే రేప రేపల్లె కావాలి, బృందావనం కావాలి, కానీ స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తామండి? ఇంద్రాది దేవతలందరూ మళ్ళీ కష్టం వచ్చినప్పుడల్లా పరిగెత్తు రావడమే కదా. మనకి స్వర్గం అది వద్దు, మనకి కావాల్సింది వైకుంఠమే. వైకుంఠం అనేది ఎక్కడ ఉంది అంటే ఎక్కడో లేదు, నీలోనే ఉంది, మనం సృష్టించుకోవడంలోనే ఉన్నది. దేవుడికి మనందరిని విడిచిపెట్టి వెళితే ఆయన తోస్తుంది ఏంటండి? అదేదో చెప్తారు వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అని. మనందరినీ బద్దులో పెట్టుకుంటే ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఆయన కాదు బయటికి తీసుకొచ్చి సృష్టిస్తే మన మధ్యలో, లేకపోతే ఆయనకి ఎలా తోస్తుంది చెప్పండి? మనం లేకపోతే భగవంతుడు ఎవరితో ఆడుకుంటాడు? మనమే కదా బొమ్మలం, మనతోనే ఆడుకోవాలి. మనతోనే ఆడుకున్నాడు రేపల్లలో, అప్పుడు ఆడుకున్నాడు. ఇప్పుడు మనం ఈ కలికాలం వచ్చేసరికి కూడా తెలియటల్లా మనం దాంట్లో పడిపోతున్నామని. అందుకని ఆ కాలమే ఎదురితే, అందుకని నిలకడే లేని మనసా ఎందాక నీ ఇప్పుడున్నది. మనం ఇక్కడ కూర్చున్నాం ధ్యానానికి, ఎందుకంటే మనందరం కూడా ధ్యానం అనే ప్రక్రియలోకి వెళ్ళాలండి, తప్పదు. నిద్ర అనేటువంటి దానిలో సుఖపడే ప్రతి వాళ్ళు ధ్యానం అనేటువంటి దాన్ని అలవర్చుకోవాలి. ధ్యానం అనేటువంటిది తప్పకుండా అలవర్చుకోవాలి. నిద్రలో సుఖాన్ని పొందుతున్నవాడు, నిద్ర పోనివాడు ఎవరుంటారు చెప్పండి? పెద్ద వరం అది, నిద్ర పట్టడం అనేది పెద్ద వరం. అది భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని ఉన్నా నువ్వు ఆ నిద్రతో మర్చిపోగలుగుతున్నావు, మళ్ళీ మరుసటి రోజుకు బాయ్ అయిపోతున్నావు. అందుకని ఆ నిద్ర ఎంతమంది అయితే నిద్రలో సుఖాన్ని పొందుతున్నారో, నువ్వు జాగ్రత్త అవస్థలో నీదైన పరమాత్మ వస్తువు ఎందు మనస్సు నిలకడ చేసి నిన్ను నువ్వు మర్చిపోవాలి, నిన్ను నువ్వు మర్చిపోవాలి. దానికి ధ్యానం అనేటువంటి, ధ్యానం అంటే బుద్ధి యొక్క ప్రయాణమే. ధ్యానం అంటే బుద్ధి యొక్క ప్రయాణం, మనసు ప్రయాణం కాదు. అంటే మనసు నమ్మకం లేదు, మనసు సంకల్పిస్తుంది కానీ మనసును నమ్మమని చెప్పలా. బుద్ధి నిర్ణయిస్తుంది కాబట్టి మనిషికే ఉంది బుద్ధి, బుద్ధిగ్రాహ్య మతీంద్రియం. బుద్ధి మనిషికే ఉంది, మానవేతరమైనటువంటి వాటికి బుద్ధి లేదు అక్కడ. వాటి అవి ఏం చేస్తాయి? ఆకలేస్తే సంపాదించుకుంటే తినేస్తాయి, నిద్ర వస్తే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాయి అవి. అది వాటికి వాటికి అక్కడికి అక్కడికే. మనం ఏం చేస్తాం? అటు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు కూడా ఎవరు కష్టపడకూడదు నా సంతానం అన్నట్టుగా మనం బ్యాంకులు నింపుతున్నాం, లాకర్లు నింపుతున్నాం, ఇళ్ళల్లో నింపుతున్నాం. ఏం చేస్తున్నావో తెలియదు, ఎంత సంపాదిస్తున్నావో తెలియట్లా తిరిగి మళ్ళా సాలెగూడు సాలెపురుగు ఎలాగైతే తన నుంచే ఇది సాలెగూడిని అల్లుకుని తిరిగి మళ్ళా ఒక సాలెపురుగు మీరు చూసారో లేదు, మీకు తక్కువ అమెరికాలో ఉండవు మీకు సాలెపురుగులు ఉండవు, ఇండియా వస్తే బోళ్ళని ఉంటే ఇటువంటి అది. ఆ సాలెపురుగు దాని నోట్లోంచే ఒక దారం వస్తుంది, ఆ దారంతో చాలా అందంగా ఇది గూడు అల్లుకుంటుంది. గూడు అల్లుకొని మనం అది అల్లుతుంటే కూడా అబ్బా చిన్న ఇంత ఉంటుంది అది, మన కాలు కిందో చేతి కిందో పడితే దాని బ్రతుకైపోతుంది. అలాంటిది దాని నోటి నుంచి ఒక దారం తీసి పెద్ద ఒక ఏది దాని గూడుని అది అల్లుకుంటుందండి. ఎంత అందంగా ఉంటుంది, ఒక రౌండ్గా చక్కగా చాలా అందంగా ఉంటుంది. అదే మీకు స్పైడర్ మ్యాన్ ఏదో వచ్చింది కదా, నేను చూడలేదు కానీ స్పైడర్ అంటే సాలెపురుగు కాబట్టి ఏదో చూపించుంటాడు బహుశా. అయితే అది ఆ గూడిని చక్కగా అల్లుకొని అందులో చూపించుండడేమో బహుశా. మనకి వేదాంతంలో ఎట్లా ఉందంటే నిజంగా అది మనం చాలా బాగా అల్లుతోంది అని చూసి చూసి తర్వాత మన పనులు చూసుకుని వచ్చేసరికి రెండు రోజుల తర్వాత చూస్తే దాంట్లో స్కెలిటన్ ఉంటుంది. అది అల్లుకుని దాని నుంచి బయటికి రాలేదు, అది అల్లుకుంటుంది. దానికి పురుగులే ఆహారం, ఏమాత్రం ఎక్కడెక్కడ ఉన్న పురుగులనే అది గబుకుని ఆహారంగా తీసుకుంటుంది. తీసుకున్నా కూడా అందులోనే ఉండి అది బయటికి రాలేక స్కెలిటన్ మిగులుతుంది దాంట్లో, అంటే అందులోనే చచ్చిపోతుంది. ఇప్పుడు మనం కూడా మన బ్రతుకులు కూడా ఏం చేసుకుంటున్నాం మనం? అలాగే ఇంకా కావాలి ఇంకా కావాలి, ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే తక్కువ అది ఉంటే తక్కువ అనుకుని అట్లా 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 అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతూ మనసుకు అశాంతి దేనివల్ల వస్తుంది? ఆ డబ్బులు ఎక్కడో పెట్టాం అది రాలేదు, లేకపోతే నేను పెట్టిన షేర్ మార్కెట్ తగ్గిపోయింది అంటే బెంగే కదా, మరి అదే కంప్యూటరు పెట్టింది అందులో, అదే కంప్యూటర్లో పెట్టావు, తిరిగి నాకు పోయిందనడం కూడా అదే కంప్యూటర్లో చూసావు నువ్వు. నువ్వు చేస్తే ఉన్న రూపాయలు చూసావు మాలాగా, ఇండియన్స్ లాగా, ఇండియాలో కూడా ఉందనుకోండి ఆడతారట. అలాగా మనం ఇలా 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 పెంచేసుకుని వాటి మధ్యలో గొడవలు ఇవన్నీ వచ్చేసి ఒకళ్ళకొకళ్ళకి ఇవ్వడంలో, అక్కకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు, నిన్ను మగపిల్లవాడికి ఎక్కువ ఇవ్వాలి ఆడవాళ్ళకి తక్కువ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నాయి. ఏముంది కాబట్టి గొడవలు వస్తున్నాయంటే నీకు ఈ దొడ్డును బట్టే, ఆస్తి ఉండ బట్టే. ఆ తర్వాత ఇక వీడు అసలు సంపాదించి కష్టపడిన వాడేమో గింజి నీళ్ళు పోసుకొని మజ్జిగ నీళ్ళు పోసుకొని కడుపు నింపుకొని పిల్లలకి ఎక్కడ తక్కువ అయిపోతుందో అని వాళ్ళు సంపాదించి పెట్టారు. అది తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత అది పంచుకోవడానికి వాళ్ళు రోడ్డును పడి కోర్టులకు వెళ్ళి ఎన్ని రకరకాలు వింటున్నాము, ప్రేమైపో ఏమైపోతుందో అనిపిస్తుంది. అందుకనే ఈ లౌకిక ప్రేమ ఇంతవరకే ఉంటుంది. కానీ ఇదే సాలిగూడు దగ్గర ఒక ఇంగ్లీషు పోయిటరీలో అతను యుద్ధానికి వెళ్ళి వస్తున్నట్ట ఓడిపోతున్నట్ట, ఓడిపోయినటువంటి వాడు టెంట్ వేసుకొని ఉంటే ఆ టెంట్లో అతను ఈ ఓడిపోతున్నాను కదా ఇంకెందుకు మానేద్దామా, ఎందుకు ఈ యుద్ధము, వెళ్ళి అన్ని దెబ్బలు కొట్టించుకొస్తున్నాను, నా సైన్యం కూడా తగ్గిపోతున్నారు అంటూ ఉండగా అది ఆ గుడారంలో ఈ సాలిగుడు కనిపించిందంట. దానికి కనిపించి ఆ సాలిగుడు అల్లుతోందంట, అల్లుతూ మధ్యలో అది కూడా ఇబ్బంది పడుతుంది, అది ఒకేసారి ఆ దారం మీద డామని పడిపోతుంది, మళ్ళీ ఆ దారం మీద మళ్ళా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అందులోనే మళ్ళీ గూడుని అలవర్చుకుంటుంది, మళ్ళీ కొంతసేపు మళ్ళీ జారిపోయి పడిపోతుంది, మళ్ళీ అలాగే వెళుతుంది తను బ్రతికెంత. అది వెళ్ళటం అబ్బాయి అతను ఆ సైనికుడు అది చూశాడట, అతను ఇంగ్లీష్ చక్రవర్తి పేరు గుర్తు రావట్లేదు, అది చూశాడట. చూసి చాలాసేపు చూసి చూసి ఇంత దాని ప్రాణము అది ఇంత ఉందో లేదో, అది ఫెయిల్ అయిపోయి కింద పడిపోయినా కూడా మళ్ళీ ఇప్పటికి నేను చూస్తుండగా 6 సార్లు ఎక్కింది అది, దానికి ఉన్నంత పట్టుదల నాకు లేకపోయిందే, నేనేదో 2-3 సార్లు ఓడిపోయానని మానేయాలా అనుకుంటున్నా యుద్ధాన్ని, ఎందుకు మానాలి, నేను మానడానికి లేదు, తప్పకుండా నేను ప్రయత్నం చేసి నేను గెలుస్తాను అని వెళ్ళి గెలిచాట. ఇది మన ఆధ్యాత్మిక స్థితిలో కూడా మన మనస్సుని ఈ ఉన్నటువంటి ప్రపంచాన్ని పెట్టుకుని మనం డీల్ అవ్వాల్సిన అవసరం లే, ఉన్న సారాన్ని మనం గ్రహిస్తూ ఉంటే చాలు ముందుకు చాలా. అందుకని మనం ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే మనలో ఉన్న మాయ మనసు ఏం చేస్తుందంటే కూర్చున్నావు కదా నాకు దొరికిపోయావు ఇక నువ్వు అని జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ప్లాన్లు వేస్తుంది. మనందరికీ అనుభవంలోనే ఉన్నదే, ఎందుకు ఇది దాటేది కాదు ప్రతి వాళ్ళకి, కాకపోతే ఎక్కువ తక్కువలు దాన్ని కంట్రోల్ చేయటంలో వస్తుంది అది. అందుకని అక్కడ ఏమవుతుంది, కూర్చునేసరికి మనని మనం నమ్మకపోగా ధ్యానానికి కూర్చుంటే ఏమవుతుంది, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ, నేటి సంగతినే నేడు చేజారిపోతే గుండె పగులయే కేవేళ, నేడు నేడు చేజారిపోతే గుండె పగులయే చేవేళ, నిలకడేలేని మనసా ఎందాక నీ పయనం, ఎలా ఉంది ఈ కథ మనకి. మనం కూర్చుంటే మనకు వచ్చేది అదే, గుడిదాకా వెళతాం ఉన్నాం అసలు, దర్శనం మాత్రం సంతుష్ట ఆయన మహ, దర్శనం చేసేసుకుంటే మనకి ఎలాగో ప్రసాదం పెట్టేస్తారు, తీర్థం ఇచ్చేస్తారు, వచ్చేస్తాం. కానీ ఏదో వస్తుంది మనకి మంచి రోజు కొంచెం ఏదో ఖాళీ వచ్చింది, కాసేపు దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటాం. ప్రశాంతంగా కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నామో మన మనసుగాడు లేచి ఇంటి దగ్గర జరిగింది, ఆ తర్వాత రేపటి ప్లాను, నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలు, ప్లాన్ వేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇందుకు ఇక్కడ ఇప్పుడు ఎందుకు కూర్చున్నానన్న సంగతి మనకు గుర్తు రావట్లే, నేటి సంగతిని మరిచి బా సతమతం అయిపోతాం. మళ్ళా తీసుకువెళ్ళి పెట్టాలి. నాకు నా సాధన కాలంలో నాకు బాగా గుర్తుకొచ్చింది ఏంటంటే, అంటే ఇప్పుడు లేదనుకోండి, పిండి రుబ్బేటప్పుడు పప్పు పోసుకుంటాం కదా, అంటే మేము అంటే చిన్నప్పటి నుంచి అట్లా వచ్చాం కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. అలాగా పప్పు రుబ్బేటప్పుడు ఈ రోట్లో పప్పు వేసుకొని ఒక చేత్తో ఇలా రుబ్బేస్తే వేసిన పప్పు అంతా గట్టెక్కు కూర్చుంటుంది. ఈ జన్మకు నలగదు, రుబ్బిన వాళ్ళకి తెలుస్తుంది బాగా. మీకు ఏంటంటే లోపల పడిపోయిన తర్వాత అన్నీ యంత్రంలో అన్నీ అందులోకి మీరే చేయి పెట్టక్కర్లేదు, అందులో నలిగిపోయి బయటకు వచ్చేస్తుంది అందులో. అక్కడ అలా కాదు, ఏది అందులో రుబ్బు రోట్లో పప్పు వేసిన తర్వాత మనం ఎందుకంటే ఈ చేయి బాగా ఆడుతుంది కదా, అందుకని ఇలా ఇలా తిప్పేస్తే అది నలిగిపోతుంది అనుకుంటే కొంతసేపు ఆగి చూస్తే పప్పు ఏమాత్రం నలగదు, మొత్తం వేసిన పప్పు అంతా గట్టి మీదకి వచ్చి కూర్చుంటుంది. పప్పు నలగాలంటే ఏం చేయాలి, ఎడం చేత్తో రుబ్బుతూ సవ్యసాచిత్వం కూడా చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు, ఏది ఈ చేత్తో రుబ్బుతూ ఈ చేత్తో తోసుకోవాలి, లేకపోతే ఈ చేత్తో రుబ్బుతూ ఈ చేత్తో అన్న తోసుకోవాలి. అది తోస్తూ ఉంటే కానీ మన పని అక్కడ అవ్వదు. అలా తోస్తూ కనుక చేస్తే 5 నిమిషాల్లో మనకి ఇడ్లీ పప్పు పిండి అయిపోయి కూర్చుంటుంది. ఈ పిండికే ఇంత తోయటం వస్తే మన మనస్సును మనం ఎంత తోసుకోవాలి. లేచి ఎందుకంటే ఇంతవరకు జన్మ జన్మల నుంచే కాకుండా ఈ జీవితంలో కూడా మనం బయట ప్రపంచాన్ని చూసే ఇంద్రియాలు ఉన్నాయండి మన దగ్గర. ఎందుకంటే ఇక్కడుంటేనే దేవుడు కనిపిస్తున్నాడు, ఈ ఇంటికి వస్తేనే సత్సంగం జరుగుతోంది అనుకుంటున్నాం, గుడికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. దాని నుంచి బయటికి రాగానే ఏం చేస్తున్నాం మనం, చూసే కళ్ళు బయట ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తోంది మనకి. చూపించడంలో చూపిస్తోంది, తర్వాత వినిపిస్తోంది మాటల ద్వారా. ఇవి రెండు బాగా బయట నుంచి చాలా వాటిని మనకి కలెక్ట్ చేస్తూ ఉంటుంది, వినే చెవి చూసే కన్ను. ఆ తర్వాత అన్ని తర్వాతవే, ఇంకా నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చేవి. ఇవి రెండు మాత్రం మనం ఏం ప్రయత్నం చేయకుండానే అసలు అందులో ఆ దేవుడు పెట్టాడు చూడండి, చెవులకు అసలు కన్ను కన్నా రెప్పలు ఉన్నాయి కాస్త. అవునా, దాటిపోయానా, నేను చూడలే అంటాం ఎక్కడైనా కొంచెం, కానీ చెవులకి వినిపించే ప్రతి శబ్దము కాకపోతే మనసు ఉండాలి. మనసు లేకపోతే అది కూడా వినిపించదు. మనసు ప్రతిదానికి శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 9వ శ్లోకం చెప్తోంది. ఎందుకంటే ఈ శ్రోత్రము చక్షువు నాసికేంద్రియము ఇవన్నీ కూడా దేనిని ఆశ్రయించి ఉన్నాయంటే మనసు లేకుండా లేవు. మనసును ఆశ్రయించి ఉంటేనే వాటి పనులు అవి చేస్తున్నాయి. కన్ను కూడా చాలా రకాలు చూస్తున్నాం కానీ మనసు అటాచ్ అయితేనే ఆ ముందున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఫలానా అంటుంది, ఫలానాన్ని చూపించిన తర్వాత మనసుగాడు ఊరుకుంటాడా, ఏదో నేను మొన్న చూసినట్టుగానే ఆయన్ని ఎక్కడ చూశానబ్బా, వచ్చింది సత్సంగానికి చూడగానే అనుకుంటాం, ఎక్కడో చూసినట్టుంది కదా, ఇప్పుడు ఎక్కడ చూశానో తెలియాలి మనసుగాడికి. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఎక్కడో చోటు చూశాను కదా సరిపెట్టుకొని ఇక్కడ జరిగే సందర్భానికి రావచ్చు పాడుకోవచ్చు కదా, ఎక్కడ చూశాను అది, అదేది అది పోర్ట్ల్యాండ్లో చూశానా, లేకపోతే ఎస్ఎఫ్ఎల్లో చూశానా, లేకపోతే సెంట్ లూసియా, ఇవన్నీ ఇప్పుడు ఎంత టైం వెళ్ళిపోతుంది. ఇక్కడ మంచి మాటలు వినిపిస్తున్నాయి, పాటలు వినిపిస్తున్నాయి, పూజ వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆవేదన మనసుగాడు దాని మీదకి వెళ్ళాడు కదా. అంటే నేను మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇలానే మన 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 సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకనే మహాత్ములండి మనకి ఏది దాచుకోలా, మన వేదమాత మనకేమీ తెలియకుండా పెట్టలా, అన్నిటినీ ఓపెన్ చేసే పెట్టారు మహాత్ములందరూ. మనం వాటి వైపుకి మహాత్ములు కనుక అందించకపోతే మనకి ఈనాడు ఏమీ తెలిసేది కాదు. వేదంలో ఉన్నటువంటి సారాన్ని కూడా మహాత్ములు మన ముంచి మన ముందు ఉంచి తెలుసుకోండి, గుర్తించండి, మీ సొత్తు ఇది, ఎవరో ఒక్కడికి మాత్రం లభించేది కాదు అని తెలియజేశారు. అందులో ఒక మంత్రం ఉంటుంది, భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమాక్ష భిర్యజిత్రా స్థిరే రంగై ఇస్తుష్టు వాగం సస్తనూభి యసేమ దేవహితం యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కరణేభి భద్రం పశ్యేమ. ఇది చూసేది భద్రంగా ఉండాలి, వినేది భద్రంగా ఉండాలి. అందుకని మన ముందర ఏంటంటే భగవంతుని లేని అణువు లేదు అనే విషయాన్ని మనం ముందర గమనించాలి. నువ్వు కళ్ళు తెరిస్తేనే ప్రపంచం అంతా కనిపిస్తుంది, నువ్వు వింటేనే లోకాభిరామాయణం కూడా వినిపిస్తారు మన దగ్గర. నువ్వు వింటేనే, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే. ఆ యాక్సెప్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరన్నా నా గురించి ఏదన్నా మాట్లాడింది కనుక మన దగ్గర చెప్తే మనం అక్కడ పెద్ద విషగుళికే మనకి. ఎవరో ఏదో దాని గురించి ఎవరో చెప్పొచ్చు, లేకపోతే మనకి లోపల రావచ్చు. అది ఏమవుతుంది అక్కడ, ఇది లోపల నుంచి పురుగు పుట్టినట్టే. అన్నంలోనూ వాటిలో పురుగులు వస్తాయి, అవి మనం వేస్తే రావు, బయట నుంచి రావు. అన్నం ఉందండి, ఆ అన్నం బాగా పాసిపోయింది. పాసిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అదే డబ్బాలో ఉంది అన్నం. ఏదో వెళ్ళిన తర్వాత ఊరెళ్ళి వచ్చిన తర్వాత అది బయట ఉండిపోయింది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలా. ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకు పురుగులు వస్తాయండి, రాదు కదా, బయటే ఉండిపోయింది. అనుకోకుండా వచ్చేసరికి ఆ డబ్బా తెరిచేసరికి వాసన వచ్చింది, నీరు వచ్చింది, దాంట్లో ఒక తెల్ల పురుగులు కూడా వస్తాయి. అది ఇలా ఇలా నడిచే పురుగులు కూడా వస్తాయి. నువ్వు పురుగు ఎక్కడ పుట్టింది, ఎవరేశారు అందులో, అసలు బీజము ఆ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? మనం సృష్టించక్కల్లా, భగవంతుడు సృష్టి. దానంతరం అది పుట్టింది, అది దానంతరం పుట్టి అదేమైంది. మరి ఇలా సృష్టిని ఎన్ని చేస్తున్నాడో భగవంతుడు, ఎన్నిటికి అలా అలా అందిస్తున్నాడో మనకేం తెలుసు. మనకి తెలుసున్నది చాలా తక్కువ అండి, తెలియనిది అనంతంగా ఉంది. మనం ప్రయత్నం చేయాలి. అందుకని మంచిని వినడానికి, మంచిని కనడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఓ మనసు కూర్చుంది కదా ఇక్కడ, నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలు ఇదన్నీ మానేసి బుద్ధి తెచ్చుకొని ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం నీవు, ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం. గాలిలో దీపం ఎలా ఉంటుంది, ఆరనా వద్దా, ఆరనా వద్దా, ఆరనా వద్దా. మన మనసు ఇప్పుడు ఇలా ఉంది ఏకాగ్రత లేకుండా. అని గాలిలో దీపం నీవు, ఆరాటం నిండిన మనసా పడిలే చేకెరటం నీవు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కెరటం చాలా పెద్దగా వస్తుంది. ఎక్కడి నుంచి అసలే ఉండదు నీరే, ఆ నీటి నుంచి ఒక కెరటం బయలుదేరి వస్తుంది. వచ్చి 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 మనం ఒకసారి చూస్తుంటే అది మనం మింగేస్తుందా అన్నంత వస్తుంది. కానీ మందాక వచ్చిన తర్వాత అది విరిగిపోయి మళ్ళీ నీళ్ళగా వెళ్ళిపోతుంది లోపలికి. ఏమండి కెరటానికి సముద్రానికి ఏమన్నా తేడా ఉందా? సముద్రం నుంచే వచ్చింది, సముద్రం నుంచే పుట్టింది, కానీ దాని రూపం వేరుగా కనిపించింది, దాని పేరు కూడా వేరుగా మారింది. సముద్రం సముద్రం నుంచి వచ్చే కెరటం అంటాం మనం. ఆ కెరటం ఉందా అంటే లేదు, అది మళ్ళా నీరేపే సముద్రంలో కలిసిపోయింది కదా. అలాగే మన జీవితాలు కూడా, మనకి వచ్చినటువంటి సృష్టి కూడా భగవంతుడు సృష్టిస్తున్నాడు, మళ్ళా తానే లయింప చేసుకుంటున్నాడు. మధ్యలో మనకు వచ్చిన చిక్కల్లో ఎలా ఉందంటే మనసుగాడు చేరి మనసుతో మనమే గోడలుగా వేరుగా అమర్చుకుంటున్నాము. దానితో మనకి తంటాలు వస్తున్నాయి, మనసుకి శాంతి లేదు. ఆ శాంతి బజార్లో అమ్మబడదు, అది ఏ డబ్బులతో కొనుక్కున్నా బంగారం పెట్టి కొనుక్కున్నా కూడా దొరికేది కాదు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ మనసులోంచి. నువ్వు కొంచెం నీ ఆలోచనని మార్చుకుంటే శాంతి నీలోనే ఉంటుంది. నువ్వు పొందగలుగుతావు, 10 మందికి పంచిపెట్టగలుగుతావు కూడా అటువంటి శాంతిని పొందితే, అది భగవంతుడు ప్రసాదించేటువంటి శాంతి. అందుకని జపంలో ఎలా ఉండాలి, గురుదేవులు చెప్తుండేవారు, నిద్ర కాకుండా కొలికి పూస ఎక్కడో ఒక పూస దగ్గర భగవన్నామం చేసుకుంటూ నీ మనసు భగవంతుని దర్శిస్తూ మనసు ఆగిపోవాలి, అది నిజమైనటువంటి జపం. అలాగే ధ్యానం చేసుకునేటువంటి సమయంలో నీ అచ్చామూర్తి, నువ్వు ఏ దేవుణ్ణి ఆశించావో అదే దేవుణ్ణి, నువ్వు మార్చుకున్న అవసరంలా. ఆ దేవుణ్ణే నువ్వు లోపల పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక అనుభూతిని చక్కగా పొందుతూ ఉంటే అక్కడ ఈ కాలము, ఈ దేశము ఇవన్నీ గుర్తుకొస్తాయా? గుర్తుకు రావు. అటువంటి స్థితికి వెళ్ళామని మహాత్ములు మనకి ప్రొద్దురు కూడా మనం చెప్పుకున్నాం అదే, ఎస్ఐవ స్ఫురణం సదా అసత్కల్పార్థకం భాసతే. ఎస్ఐవ స్ఫురణం, ఎవరి చేత స్ఫురింపబడుతోంది ఇది, ఇదంతా అసత్యమే అని చెప్పడానికి ఆసక్తి. సత్యం వలనే అసత్యం యొక్క గుర్తింపు మనకి కలుగుతుంది. కాబట్టి దానిని గుర్తించాలి మనం. దాని అన్నిటినీ పక్కకి నెట్టేసి అవసరం లేని దాని ఎందు మునిగిపోతున్నాం. ఎంత మునిగిపోతున్నామంటే అవే బాగుంది, అవే రుచిగా ఉన్నాయి, అవే ఏదోలా ఉన్నాయి అని ప్రపంచ వాతావరణంలో ఈ సంసారంలో ఈ ఏది సుఖదుఖ మిశ్రితమైనటువంటి దానిలోకి మగ్గిపోతున్నాం. కానీ ఎప్పటికీ లేవగలుగుతాం. ఎప్పుడప్పుడు ఆవేదన పూర్వకంగా మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తేనే నువ్వు భోజనం చేయగలుగుతున్నావు. నోట్లో పెడితే గబగబా నమిలేడండి పిల్లవాడు కూడా. తినడం నేర్పించాలి తల్లి. పాలు కూడా తాగడం నేర్పించాలి పుట్టగానే. ఎందుకంటే పిల్లవాడు పుట్టగానే గబుకుని అలవాటు లేదు వాడికి, నోటితో తాగే అలవాటు లేదు కదా. కడుపులో ఉన్నంతసేపు అదేది ఆ బొడ్డుతో ఉంటుంది. అందుకని బయటకు పుట్టగానే వాడికి పాలు తాగడం రాదు. డాక్టర్లు చెప్తారు నేర్పించాలి, నువ్వు తల్లి నేర్పించాలి, లేకపోతే నర్సుల దగ్గరుండి నేర్పించాలి, ఆయాలు నేర్పించాలి. మనందరం అలా నేర్పించుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఇంత మనుషులం అయ్యాం, అమ్మ దగ్గర పాలు తాగకుండా లేం కదా. దానంతట వాటంతట ఈ వేటికి అవి రావు, అవి నేర్చుకుంటే వస్తాయి. మరి ఇట్లాంటి వాటన్నిటికీ ఇంత శ్రద్ధ చూపిస్తున్నప్పుడు నీ గురించి నువ్వు గుర్తించడం కోసం నీలో ఒక పరమాత్మ వస్తు ప్రకాశిస్తూనే మన జీవితం ఈ విధంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ జీవితాన్ని అలా పండించుకోవాలి అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. ఒక కుండకి మొన్ననే అక్కడ చెప్పుకున్నాం కథ, లైన్లో ఉందని చెప్తున్నా. ఇక్కడ కూడా చాలామంది ఉన్నాయి. ఏది కుండకి చాలా రకాల చిల్లులు ఉంటాయి. ఆ చిల్లుల్లోంచి ఆ కుండలో ఒక దీపం పెట్టాం. దీపం పెడితే ఆ లైట్ ద్వారా బయటికి ఏది ఆ చిల్లులు డైమండు తర్వాత రకరకాలైనటువంటి షేపుల్లో కన్నాలు పెట్టుంటే ఆ లోపలున్న దీపము బయటికి ఎలా కనిపిస్తుంది? ఆ చిల్లులోంచి అన్ని లైట్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక కుండకి డార్క్ కుండ, దానికి చిల్లులు ఉన్నాయి. ఆ చిల్లు లోపల ఒక దీపం పెడితే ఆ చిల్లుల ద్వారా బయటికి అనేక రకరకాలైనటువంటి దీపాలుగా మనకు కనిపిస్తుంది. మనం ఏమి కూడా భలే ఉన్నాయి కదా, ఎన్ని రకాల దీపాలు మనకు కనిపిస్తున్నాయి అనుకుంటాం. మనకు వస్తున్నాయి ఇలాంటివి, షాండిల్స్ లాగా వస్తున్నాయి, షాండిలీర్ లాగా వస్తున్నాయి. మనం అనుకుంటున్నాం అక్కడ అన్నీ ఉన్నాయి అని. కానీ ఒక్కసారి ఆలోచిస్తే అందులో ఉన్నది ఒకటే దీపం. నానా ఛిద్ర, ఛిద్రం అంటే ఇది కన్నాలు. నానా ఛిద్ర ఘట ఉదర, ఏది ఆ ఘటానికి ఉదరంలో ఉంది. నానా ఛిద్ర ఘటోదర ఉదర స్థితం, అలా ఉన్నటువంటిది నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఇవన్నీ ఇన్ని ఉన్నాయా అని నువ్వు లోపలికి చూస్తే అది ఒక పెద్ద దీపం ఉన్నది లోపల. ఎలాగైతే లోపల ఉండి అన్ని దీపాలుగా కనిపించినా ఒకటే దీపం ద్వారా ప్రకాశిస్తోందని తెలుస్తోందో, జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. మనకి చక్షువు శ్రోత్రేంద్రియం ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, లోపల ఒకే ఒక చైతన్యం ఉంది మన అందరిలో. అది ఒక జ్యోతి. అది ఆ జ్యోతి మనలో వెలుగుతున్నంతసేపు మనకి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఆ జ్యోతి ఎవరు? పరం జ్యోతి, పరమాత్మ జ్యోతి. అది చైతన్యం. అది మనందరిలో ఉంది కాబట్టి కంటితో చూడగలుగుతున్నాము, చెవితో వినగలుగుతున్నాము. దానికి స్వయం సత్తా లేదు, కన్నుకి దానంతర అది చూడలేదు. కాబట్టి ఆ లోపల జ్యోతి వలన ఇది చూసే శక్తి, చెవికి వినే శక్తి, నాసికేంద్రియానికి వాసన చూసే శక్తి, ఆ తర్వాత నాలికకి రుచి చూసే శక్తి, త్వగీంద్రియానికి స్పర్శ శక్తి. ఈ ఐదు కలిపితే జ్ఞానేంద్రియాలయ్యాయి. అలాగే కర్మేంద్రియాలు, వాక్కు పాణి పాద పాయి ఉపస్థలు. మనకి నోరు రెండు పనులు చేస్తుంది. జ్ఞానేంద్రియాల్లో ఒకటి ఉంది, అక్కడ కర్మేంద్రియాల్లో ఒకటి ఉంది. జ్ఞానేంద్రియాల్లో ఉన్నదేమో నాలిక, టేస్ట్ ఏది రుచిని ఆస్వాదిస్తోంది. కానీ వాగీంద్రియం ఏం చేస్తోంది? నువ్వు లోపల నుంచి మాట్లాడే మాటని బయటికి శబ్ద తరంగాలుగా బయటికి ఇస్తోంది. ఇది వాగింద్రియ, ఇది కర్మేంద్రియాల్లో వాగింద్రియంగాను జ్ఞానేంద్రియాల్లో జిహ్వేంద్రియంగాను రెండుగా మనకి ముఖం ఇక్కడ ప్రకాశిస్తుంది. అందుకని వాక్కు, పాణి అంటే చేతులు, ఇచ్చిపుచ్చుకోవటాలు, వీటిని కర్మేంద్రియాలు అన్నారు. ఒరే అతిగా వాగోకరా కర్మ, నీకు ఎవరినన్నా విమర్శించేటప్పుడు ఏది పడితే ఎక్కువగా వాగోకరా. మా గురుదేవులు ఇంకోటి చెప్పారు, ఎక్కువగా అవాకులు చవాకులు నోటితో మాట్లాడతామేమో, కొట్టేవాడు తీసుకొచ్చి లెంప మీద కొడతాడట. నువ్వు అతిగా వాగకు, లెంపకాయ తింటావు నువ్వు అని అన్నీ మనకి దగ్గర దగ్గరగా. కానీ వాక్కు, పాణి అంటే చేతులు ఇచ్చిపుచ్చుకోవటాలు, పాదములు ఆగమనము గమనము రెండు చేస్తాయి. వాక్కు పాణి పాద పాయి ఉపస్థలు అంటే మన జననేంద్రియము, అలాగే మన మల విసర్జన చేసేటువంటి ఇంద్రియాలు, ఇవన్నీ కర్మ ఇంద్రియాలు. ఎందుకు కర్మైంది? నువ్వు తీసుకునే పదార్థం సరిగ్గా తీసుకుంటే సరిగ్గా ఉంటుంది. నువ్వు అది బాగుంది ఇది బాగుందని నొక్కేస్తే ఏమవుతుంది? అక్కడ కర్మను అనుభవిస్తుందిగా ముడ్డి మంట కాదు మరి, ఆవకాయ గట్టిగా తింటే. అందుకని వాటి బాధ వాటికి తప్పదు, అది ఉంటుంది. అందుకని ఇలాగా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా లోపలున్నటువంటి మహాజ్యోతి వలన ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్. ఇదే మనం గుర్తించాలి, జానామి నాకు తెలుస్తోంది అనేటువంటిది. ఈ విషయాన్ని ఎవరైతే నేను తెలుసుకుంటున్నాను అనే అనుభూతిని, ఇది ఆ ఆత్మప్రకాశం వల్లనే సమస్త జగత్తు ప్రకాశిస్తోంది అన్న విషయాన్ని ఏ గురువుల ద్వారా అయితే మనకి గుర్తింపబడుతోందో, ఆ గురువులైనటువంటి దక్షిణామూర్తి గురువులకి నేను నమస్కరిస్తున్నాను. ఈ జ్యోతి ఎంత పనిచేస్తుందో చూడండి. ఇదే జ్యోతిని ఇందులోంచి ఎప్పుడైతే ప్రాణం బహిర్గతమైపోయిందో, జారిపోయాం, జీవితం జారిపోయిందంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ఏది శరీరం వదిలిపెట్టడం, ఏ ప్రాణం జారిపోవడం, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం భయాందోళన కలిగించేదిగా రకరకాల పేరు చెప్పారు నేను. అది జారిపోయిందండి. జారిపోయిన తర్వాత వెంటనే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పడుకోబెట్టిన తర్వాత తల దగ్గర దీపం పెడతారు. తల దగ్గర దీపం పెడతారు పోయిన తర్వాత. పోగానే ఆ ఇంట్లో వాళ్ళని ఒక ఏది కోడలిని ఎవరినో పిలిచి, పెద్ద కోడలిని మళ్ళా పిలిచి అక్కడ దీపం పెట్టిస్తారు. ఆ దీపము బాగా ఉన్నది కదా, మేము బాగా కోటీశ్వర్లు అని బంగారమును నవరత్నాలతో పొదిగిన దీపం పెట్టరో, గుర్తించండి, మట్టి ప్రమిదలోనే పెడతారు. మట్టి ప్రమిదలోనే దీపం పెడతారు. అక్కడ పెడితే అది దానికి దేనికి ప్రత్యామ్నాయం? పంచమహాభూతాత్మకమైనటువంటి దేహానికి అది ప్రత్యామ్నాయం. పంచమహాభూతాత్మకమైనటువంటి దేహము దేనితో ఆధారపడింది? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి ఈ ఐదిటితోనే తయారవుతోంది. ఇది ఈ ఐదు కలిసి ఉంది. ఆకాశం అంటే అవకాశం, ఖాళీ. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది, వీళ్ళు ఖాళీ, వీళ్ళంత సామానం పెట్టలా, ఖాళీ ఉంది కాబట్టి మనం వచ్చి కూర్చుంటున్నాం, అది ఆకాశం అక్కడికి. అలాగ ఈ ఆకాశం ఎంత అనంతంగా ఉంది అంటే, ఇది మఠాకాశం అయింది, ఇది గృహాకాశం. ఇది అంటే ఇంతకుముందు ఇది కట్టనప్పుడు మహాకాశంతో కలిసి ఉన్నది, కట్టిన తర్వాత ఏమైంది? భవంతి అంది. ఏమైంది? ఇది మఠాకాశం, గృహాకాశం అయింది. ఒక ఆశ్రమం వచ్చింది, మఠాకాశం అయింది. అలాగే గుడి వచ్చింది, ఒక ఇది ఆలయమైంది. అది అలాగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇందులో ఖాళీలో మనందరం కూర్చుంటున్నాం. అంటే ఇదంతా అవకాశం. ఆకాశం అంటే అవకాశం. ఈ ఆకాశం ఎంత గొప్పది అంటే, నువ్వు ఎంత లెక్క వెళ్ళినా ఉంటుంది. ఆకాశంలో ఈ ఎర్త్ అనేటువంటి ఒక ప్లానెట్, భూమి అనేటువంటిది, మనం చరించేటువంటివంతా విచ్చలవిడిగా ఎక్కడ తిరుగుతున్నామండి? భూమి అనే ఎర్త్ మీదే తిరుగుతున్నాం. ఆ పక్కో ఈ పక్కో, ఆ మూలో ఈ మూలో. ఏమండి, మరి ఇప్పుడు అమెరికా ఇటు పక్కన ఉంటే ఇండియా అటుపక్క, రాత్రి అటుపక్క ఉంది, చీకట్లో ఉంది. అంటే సూర్యుడు భూమి కదులుతూ కదులుతూ తన చుట్టూ తాను తిరుగుతూ, ఎప్పుడైతే సూర్యుని వైపుకి వస్తుందో అప్పుడు మనకి మనం ఉన్న వైపు పగలవుతుంది, తిరోగమనం చెందిన వైపు చీకటి అవుతుంది. అంటే ఇప్పుడు కదలిక ఎక్కడుంది? మన దగ్గరే ఉంది కదలిక. భూమి మనమే కదులుతున్నాం. మాటలకు ఏమంటున్నాం? సూర్యుడు వచ్చాడా బయట, సూర్యుడు వెళ్ళాడా అంటున్నాం మనం. సూర్యుడు రాను లేదు, వెళ్ళను లేదు, మనమే సూర్యుడి వైపుకు వెళుతున్నాము, మనమే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. అందుకంటే మన సైన్స్ అంతా, మన జ్ఞానం అంతా ఇలానే దాచి ఉన్నది. దానికి ఇది దీనికి అది లాగా మనం ఎందుకు ట్రైన్లో వెళుతుంటాం? ఏమంటాం, గుండ్రు స్టేషన్ వెళ్ళిపోయిందా అంటాం. స్టేషన్ ఎక్కడ వెళ్తుందండి? స్టేషన్ వెళ్ళదు, మన బండే స్టేషన్ దాటి వస్తుంది అంతే. అంటే మాట్లాడుకోవడం మాత్రం ఏమంటామంటే అలాగే నేను పుట్టాను నేను పోయాను అని, నేను పోయేది ఎవరు మాట్లాడరు అనుకోండి, పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోవాలి. అలాగే ఎవరన్నా అడిగితే నేనా అండి జనవరిలో పుట్టానండి, నేనా అండి పలానా సంవత్సరంలో పుట్టాను, అంతవరకు చెప్పడం గ్యారంటీ. కానీ పోయే రోజు మాత్రం ఎవరు చెప్పలేరు కూడా, ఎందుకంటే ఇదే ఉండదు కాబట్టి. అందుకని ఆకాశము, ఆకాశంలో సగము వాయువు అయితే, ఆ వాయువుకి సగం అగ్ని అయితే, అగ్నికి సగం జలం అయితే, ఇదంతా ఒక సైన్స్. ఇందులో పృథ్వీ ఎంత, అన్నిటికంటే చివర ఉన్నటువంటి కాస్త. మనం ఆ భూమి మీద నిలకడగా తొక్కుకొని ఉన్నాం మనం. ఈ పంచభూతాలని కూడా తీసుకొని మనని సృష్టించాడు భగవంతుడు. తిరిగి వారు కూడా అవతారానికి రావాలంటే నేనే వాటిని తీసుకొని నేను సృష్టించుకున్నాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పే ఉన్నాడు. కాబట్టి ఇవంతా కూడా పంచమహాభూతాత్మకమైనటువంటిది. అందుకనే మనకి ప్రత్యామ్నాయంగా ఇది పాతి పెడితే మట్టి అవుతుంది కాబట్టి లోపల ఉన్న జ్యోతి. ఇంకా తనువుని ఇక్కడే పెట్టుకున్నాం కాబట్టి తనువుని తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా దీపం ఉండదు. అది ఉన్నంతసేపే తల దగ్గర దీపం పెడతారు, ఆ తర్వాత ఆ దీపంతో వెలిగిస్తారు, నుప్పు తీసుకువెళ్తారు. ఎవరికి కావాల్సింది మన సాంప్రదాయం ప్రకారమే చెప్పగలుగుతున్నాను నేను, వేసుకుంటా తీసుకెళ్తున్నారు. పాతి పెట్టేవాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకోండి. అంటే మనలో భూనిక్షేపం చేసేటువంటి వాళ్ళకు కూడా దీపం పెడతారు, అక్కడ కూడా దీపం ఉంటుంది. అలాగా అందుకని దీపము మనలో ఉన్న దీపమే. అందుకని మనలోనే ఒక దీపం ప్రకాశిస్తోంది. ఆ దీపం ఉన్ననాళ్ళే మన జీవితం అంతా ఉన్నట్టు లెక్క. అది ఎప్పుడైతే దాటిపోతుందో, ఇదిక ఏ వయసులో ఉన్నా అది దీవిటే దీవిటే పనికి రాకుండా పోతుంది. కాబట్టి అది గుర్తించి మనం అన్నీ బాగున్నప్పుడే ఆ జ్యోతి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినట్టయితే ఈ ప్రపంచంలో సుఖదుఖ మిశ్రితమనే జీవితాన్ని మనం పొందాం. దుఃఖం ఉండదు అక్కడ, పర్మనెంట్ ఆనందం ఉంటుంది. దాన్ని ఆనందం అంటారు, సుఖం అంటారు ఆ పొందేటువంటి దాన్ని. దాన్ని మహాత్ములు అనుభవించారు. గృహస్థులు పొందలేరా అంటే లేదు, గృహస్థుల్లో మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వశిష్ఠ మహర్షికి ఎంతమంది కొడుకులు? 100 మంది కొడుకులు. వశిష్ఠ మహర్షికి, ఆయన మహాజ్ఞాని. రాముడికి శ్రీరామచంద్ర ప్రభు గురువుగారు ఆయన. మరి జనక మహారాజు వారు మహాజ్ఞాని, భగవద్గీతలో కూడా చోటు ఉంది ఆయనకి. అందుకని ఆయన రాజ్యాన్ని వెళ్తూ, నిన్నగాక మొన్న ఆయన శివాజీ మహారాజు వారు ఎంత జ్ఞానాన్ని మరి సమర్థ రామదాస స్వామి వారి దాకాతో పాటు సహవాసంతో తీసుకోలా. మరి రాణి రాసమణి అన్న ఆవిడ రామకృష్ణ పరమహంస గారి కాలంలో మరి ఆ దక్షిణేశ్వరం అంతా కూడా కట్టించింది ఆవిడే, ఒక మహారాణి. అందుకని ఎంతోమంది ఉన్నారండి తరించిన వాళ్ళు, తరిస్తున్న వాళ్ళు. కాబట్టి అది ఎవరో ఏంటది, ఎవరో ఇందాక అబ్బాయి అన్నాడు చూడండి బాబుజీ మహారాజ్, ఎవరో ఒక్కళ్ళన్నా తరిస్తే బాగుంటుందని నేను ఉన్నాను అంటే అది తన లోకు తీసుకొని మనం ఎక్కడ తరిస్తానులే, ఆ ఒకడెక్కడో ఉంటాడని ఎదుక్కోవద్దు, ఆ ఒకటి నేనే ఎందుకు కాకూడదు అని ఉండు. ఎందుకంటే నేను ఎక్కడ తరిస్తానండి, ఆ ఒకడెక్కడో ఉండుంటే ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారని నువ్వు అపోహపడకు. ఒక్కడు నేనెందుకు కాకూడదు, ఆ త్యాగం నా దగ్గరే ఉండాలి, నేనే అటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడిని అయి ఉండాలి అని మనకే పట్టుదల ఉండాలి. ఎవరికి వాళ్ళకి చేయగలిగినంత చేస్తూ ముందుకు వెళ్ళిపోవటమే. మొన్న మనం భగవంతుని గురించి ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఆ హంబక్కలాగా ఈ ప్రపంచంలో మాటలకి, ప్రపంచంలో స్వభావాలకి నువ్వు ఎన్నిసార్లు టీవీలు పెట్టుకు చూస్తే మాత్రము, ఎంత ఏఐని అడిగితే మాత్రము నీకు శాంతి అందులో లభిస్తుందా? అక్కడ లేదు, అక్కడ శాంతి లేదు. బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఈ పోకడలో శాంతి లేదు. శాంతి నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు భగవంతుని ప్రార్థించు, మనుషుల్ని మారుస్తాడు భగవంతుడు. నా అనుభూతిలో నేను చాలామంది చాలా ఉన్నాయండి నాకు అట్లాంటివన్నీ. ఎందుకంటే మాకు అసలు ప్రపంచం అంటే ఏంటో తెలీదు. అలాంటి సమయంలో గురువుల సన్నిధి, గురుదేవుల యొక్క శుశ్రూష లభించింది. అక్కడ నేర్చుకున్నటువంటి దానిలో ఒక్కసారిగా గురుదేవులు 88లో వారు స్వస్వరూపాన్ని పొందగానే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి జీవితం అంటే. కానీ అంత కష్టమైన రోజుల నుంచి ఈరోజు మళ్ళా ఇలా నిలదొక్కుకోగలుగుతున్నాము అంటే వారు చూపించిన బాట వారు ఎప్పటికప్పుడు కన్ను నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఒక వర్షపు చినుకు పడుతోంది అంటే బయటికి వెళితే కన్ను రెప్ప కంట్లో పడకుండా రెప్ప పడిపోతుంది. ఇదన్నా ఇంకా లేట్ అవుతుందేమో కానీ, సమయం తీసుకుంటుందేమో కానీ, మన మీద ఏదైనా వాలుతుందంటే వాళ్ళనివ్వకుండా చూసుకునేవాడు భగవంతుడు ఒక్కడే. అది మనిషి వల్ల అవ్వదు, అది మనిషి వల్ల అవ్వదు. అందుకని మనందరికీ ఒకటే పాదం. రూపాలు మార్పు కావచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఇది ఈశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లేకపోతే జగన్మాత అవ్వచ్చు. మీరు ఏ దేవుణ్ణి ఆశించారో ఆ దేవుణ్ణే, మార్చుకున్న అవసరం లే. తత్వం అంటే ఒకటే కాబట్టి నిశ్చలంగా ఏకాగ్రత కుదిరి తప్పకుండా నమ్మండి. నమ్మితే అది మన సొత్తు అవుతుంది. ఇవన్నీ మార్పుతో కూడి మనకి ఎన్ని దశలు పోయినాయి అంటే, ఇప్పటికీ అమ్మ కడుపులో ఉన్నాం, అది పోయింది, ఆ దశ పోయింది. దాన్ని ఏమంటారంటే వేదంతులో అది పోయింది, దాని నుంచి మళ్ళీ ముందుకొచ్చాం. బాల్యం పోయింది, తర్వాత యవ్వనం పోయింది, తర్వాత ఇది అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతేలో ఉన్నాం. ఇంకా మార్పులు చెందుతున్నాయి. ఇది ఇక మిగిలింది ఒకటే నశ్యతే అనేది. భయమేం లేదు, చక్కగా మాట్లాడుకోవచ్చు. అందుకని ఇన్ని దాటొచ్చినాము, ఇది కూడా ఆడే దాటిస్తాడు. దాటిచ్చి ఎవరైతే తెలియకుండా తీసుకెళ్తున్నారో, ఎవరైతే ఇంతవరకు తీసుకొచ్చారో వారే ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి అందరూ ఏ దేవుణ్ణి ఆశ్రయించారో దేవుణ్ణి నమ్మండి గట్టిగా. మీరు అదే చేయండి. పారాయణలు మాత్రమే కాదు చేసేది, అందులో అర్ధభావాలను కూడా గ్రహించండి. ఎందుకంటే పారాయణలో ఏంటంటే, నా పారాయణ అయిపోయింది ఈరోజు, నేను హనుమాన్ చాలీస చేసేసాను 11 సార్లు అంటే పారాయణ అయిపోవడం చేలిగ్గా అయిపోతుంది, కానీ నీ మనసు ఒక చోట, నీ తను ఒక చోట ఉండదు. పారాయణ చేసేటప్పుడు ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది, టిక్కులు పెడుతుంటావు, ఇంకా అవలేదా చూస్తూ ఉంటావు, లేకపోతే కొలుకుపోసి ఎప్పుడు వస్తుందా చూస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా మనసుగాడు చేసేటువంటి చిత్కళలు, వాటి మీదకు వెళ్ళద్దు. అందులో చూడండి, స్వామి చెప్తాడు ఆయన, నా శైరోగ హరే సవపీరా జపత నిరంతర హనుమత వీర. ఎవరు అందించింది? తులసిదాస్ వారి ద్వారా అందించాడు ఆంజనేయ స్వామి. నిజంగా చేస్తే ఆ ఒక్క ఇది ఆ దోహేతో నా శైరోగ హరే సవపీర జపత నిరంతర హనుమత వీర ఏం చెప్పాడు? రోగాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు నశించిపోతాయి? జపత నిరంతర హనుమత వీర. హనుమంతుడిని ఎవరైతే నిరంతరం జపం చేస్తారో వాళ్ళకి రోగాలే లేకుండా పోతాయి. నమ్ము, జపించు. అంతేగాని నా శైరోగ హరే సవపీర జపత నిరంతర హనుమత వీర, నా శైరోగ హరే సవపీర జపత నిరంతర హనుమత వీర ఎన్నిసార్లు నేను చదివాను అంటే నీకు లెక్క మిగులుతోంది తప్ప అక్కడ అనుభూతి ఎక్కడిది? అందుకని హనుమంతుడిని సేవించాలి. హనుమంతుడు ప్రసాదించిన వరాన్ని మనం పొందాలి. అందుకే మనకి ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరే భగవంతుని ఆశ్రయించి ఉన్నారో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించి ఉన్నారో, మనకి అందినటువంటి ఆ భగవంతుని గురుపాదాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకొని కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. నా అభినించి అందరూ దీర్ఘంగా ప్రాణవాన్ని పూరించండి 3 సార్లు.